తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
పంట సాగు, ఇంటి బాగు,
చేను కబుర్లు. ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేను కబుర్లు.
నమస్కారం. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు చేను కబుర్లు కార్యక్రమంలో వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్ 3వ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు మీ ముందుకొచ్చాం. ఈ కార్యక్రమంలో దమ్ము చేయకుండా నేరుగా విత్తే వరి సాగు వల్ల లాభాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. పంట వివరాల్లోకి వెళ్తే, తెలంగాణ రాష్్రంలో వరి పంటను వానకాలంలో 53 లక్షల ఎకరాలలో సాగు చేస్తున్నారు. ఎక్కువ శాతం వరిని రైతాంగం దమ్ము చేసిన పొలాల్లో నాట్లు సాగు చేస్తున్నారు. ఇటీవల కాలంలో వాతావరణ మార్పుల వలన, ఋతుపవనాల వలన వర్షాలు సరైన స్పందాలు లేకపోవడంతో ప్రధాన జలాశయాలు, చెరువులు, కుంటలలో నీరు సరైన సమయంలో చేరకపోవడం, వ్యవసాయ కూలీల కొరత, అధిక రేట్లు, దమ్ము చేయడానికి పెరిగిపోతున్న ట్రాక్టర్ల కిరాయి మరియు ఇతర పెట్టుబడి ఖర్చుల వలన వరి సాగు లాభదాయకంగా ఉండడం లేదు. ఈ సమస్యలను పరిష్కారమే దమ్ము చేయకుండా నేరుగా విత్తుకొని వరి పంటను సాగు చేయడం. ఈ అంశంపై సమాచారం ఇవ్వటం కోసం వ్యవసాయ విస్తరణ అధికారిగా కార్తీక్, రైతు రాములమ్మగా అఖిల, రైతు మల్లమ్మగా అంజలి మీ ముందు పాత్ర పోషిస్తున్నారు. ఓ రాములమ్మ, వానాకాలం మొదలవుతుంది కదా, ఏ పంట వేద్దాం అనుకుంటున్నావేంది?
ఏ పంట ఏముంది, ఎప్పట్లానే ఈ ఏడు కూడా అరే వేద్దాం అనుకుంటున్నా.
సరే, నేను కూడా అరే వేద్దాం అనుకుంటున్నా, గానీ మరి ఏ పద్ధతిలో సాగు చేద్దాం అనుకుంటున్నావు?
ఎప్పట్లకైనా గట్లనే వేద్దాం అనుకుంటున్నా మల్లమ్మ.
ఎప్పట్లాగే ఎందుకు రాములమ్మ, ఖర్చు ఎక్కువైతుంది, పురుగుల మందు, కూలీల కొరత కూడా ఉంటుంది, దిగుబడి కూడా తక్కువ వస్తుంది. ఏదైనా వేరే పద్ధతి ఉంటే చూడరాదు?
ఇక వేరే పద్ధతి అంటే ఏమున్నాయి లచ్చమ్మ?
ఎప్పుడుగా నారుమడి పద్ధతి వేస్తున్నాం కదా, ఈసారి నేరుగా విత్తే పద్ధతి వేద్దాం కదా.
ఈ నేరుగా విత్తే పద్ధతి ఏంది, అసలు ఎప్పుడైనా ఆ పద్ధతిలో వేసినామా మనం?
ఎప్పుడు వేయలేదు గానీ ఇప్పుడు వేసుద్దాం కదా, దిగుబడి ఎట్లుంటుందో చూద్దాం.
సరే గాని ఆ పద్ధతి గురించి మనకు తెలియదాయే, మరి ఎట్లా వేద్దాం అనుకుంటానో?
నాకు కూడా ఏం తెలియదు గాని మనగా ఏవోసారి వస్తారు కదా ఊర్లోకి, ఆయన అడిగి చూద్దాం ఓసారి.
ఊర్లోకి వచ్చినట్లున్నారుగా, పోయి తెలుసుకుందామా మరి.
అప్పుడే గ్రామంలోకి వచ్చిన వ్యవసాయ విస్తరణ అధికారి.
ఏం రాములమ్మ మల్లమ్మ, అంత క్షేమమేనా?
అంతా క్షేమమే సారు.
ఏం మాట్లాడుకుంటున్నారు అంతగానం?
మీ గురించే మాట్లాడుకుంటున్నాం సారు.
నా గురించేం మాట్లాడుకుంటున్నారు?
అదేందో, నారు పోయకుండా నేరుగా విత్తే పద్ధతి అట సారు, ఇప్పుడే లచ్చమ్మ చెప్పింది, దాని గురించే మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాం సారు.
ఓ గాముచ్చటనా, ఇటొచ్చి కూర్చోండి, ఏ విధంగా సాగు చేయాలో నేను చెప్తాను.
చెప్పండి సారు.
ప్రస్తుత కాలంలో వరి సాగులో ఖర్చులు పెరగడం, కూలీలు దొరకకపోవడం వలన దమ్ము చేసిన పొలంలో మొలకెత్తిన విత్తనాలను నేరుగా చల్లే పద్ధతినే మనం నేరుగా విత్తే పద్ధతి అంటాము. దీనికి ప్రస్తుత కాలంలో రైతులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. పద్ధతిలో 7 నుంచి 10 రోజులు ముందుగా కోతకు వస్తుంది. నారు పెంపకం, నారు పీకడం, నాట్లు వేసే పని ఉండదు కాబట్టి సాగు ఖర్చు కూడా ఎకరానికి 2500 నుంచి 3000 వరకు తగ్గుతుంది. తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో విత్తుకొని కూలీల కొరతను అధిగమించవచ్చు.
అవునా సారు, మరి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో పంట సంగతి ఎలా ఉంటుంది సారు?
అది కూడా చెప్తా రాములమ్మ. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో పంట కాలం కోల్పోకుండా నీరు అందుబాటులో ఉన్నప్పుడే వరి సాగు చేసుకునే అవకాశం ఉంది.
మరి కాలువల కింద సాగు చేసుకునే వారి సంగతి ఏమిటి సారు?
కాలువల కిందన ఆలస్యంగా నీరు వదిలినప్పుడు ముదురునారుకు బదులుగా స్వల్పకాలిక రకాలను ఈ పద్ధతిలో సాగు చేసుకోవచ్చు. అందువలన మన రాష్ట్రంలో ముఖ్యంగా కొన్ని జిల్లాల్లో, ఖమ్మం, వరంగల్, నల్గొండ మొదలగు ఈ జిల్లాల్లో ఈ పద్ధతి బాగా ప్రాచుర్యం పొందింది.
మరి విత్తనం చల్లిన తర్వాత వాన వల్ల విత్తనం పూర్తిగా కొట్టుకుపోయే అవకాశం ఉంది కదా సారు, మరి దానికి ఏం చేద్దామంటారు?
రాములమ్మ, దానికి కూడా సలహాలున్నాయి, చెప్తా వినండి. వాతావరణ సూచనలు గమనించి విత్తనాలను విత్తుకోవాలి. రైతులు దమ్ము చేసిన పొలంలో విత్తనాలను విదజల్లే పద్ధతిలో గాని డ్రమ్ సీడర్లను ఉపయోగించి గాని విత్తుకోవచ్చు.
డ్రమ్ సీడరా, ఇదేం పరికరం సారు?
డ్రమ్ సీడర్ అంటే అదేం పెద్ద పరికరం అని ఊహించకు రాములమ్మ. దానికి 4 ప్లాస్టిక్ డ్రమ్ములుంటాయి. ప్రతి డ్రమ్ముకి 20 సెంటీమీటర్ల దూరంలో 2 చివర్ల వరుసకి 18 రంధ్రాలుంటాయి. ఈ డ్రమ్ములో మొలకెత్తిన విత్తనాలను నింపి మూత బిగించాలి. గింజలు రాలకుండా వీలుగా ప్రతి డ్రమ్ములో కేవలం 1/3 వంతు మాత్రమే గింజలను నింపాలి. గింజలు నింపిన డ్రమ్ సీడర్ను లాగితే 8 వరుసల్లో వరుసకు మధ్య 20 సెంటీమీటర్ల దూరంలో గింజలు పడతాయి. వరుసల్లో కుదురుకి మధ్య 5 సెంటీమీటర్ల దూరం ఉంటుంది. ఒక్కో కుదురులో 5 నుంచి 8 గింజలు పడటం జరుగుతుంది. దీనిలో రకాన్ని బట్టి, గింజలు పడటాన్ని బట్టి రంధ్రాలను స్టాపర్తో మూసుకోవాలి. సన్న గింజ రకాలకు రంధ్రం వదిలి రంధ్రం మూసివేయాలి. ప్రతి 16 వరుసలకు అడుగు వెడల్పు కాళిబాటలను ఉంచుకోవాలి.
ఇదంతా బానే ఉంది, కానీ మరి నేలలు, విత్తన మోతాదు, మండ కట్టడం ఎట్లా సారు?
చౌడు భూములు తప్ప సాధారణంగా వరి సాగు చేసే అన్ని నేలలు అనుకూలమే రాములమ్మ. ముంపుకు గురయ్యే భూములు సాగుకు అనుకూలం కాదు.
ఎంత మోతాదులో విత్తనాన్ని వేసుకోవాలి సారు?
దమ్ము చేస్తున్న పొలంలో వెదజల్లే పద్ధతికి అయితే రకాన్ని బట్టి ఎకరాకు 10 నుంచి 12 కేజీలు విత్తనం సరిపోతుంది. డ్రమ్ సీడర్ ద్వారా విత్తుకున్నప్పుడు 8 నుంచి 10 కేజీలు ఎకరానికి అవసరమవుతుంది. అలాగే సన్నగింజ రకానికి, దొడ్డు గింజ రకానికి వేర్వేరు విత్తన మోతాదులు ఉన్నాయి. సన్నగింజ రకానికి 4 నుంచి 5 కేజీలు ఎకరానికి సరిపోతుంది. దొడ్డు గింజ రకానికి అయితే 7 నుంచి 8 కేజీలు ఎకరానికి సరిపోతుంది రాములమ్మ.
అట్లనే రకాన్ని ఎంచుకునే విధానం కూడా చెప్పండి సారు.
రకాన్ని ఎంచుకునే విధానం అంటే కాండం గట్టిగా ఉండి, వేరు వ్యవస్థ దృఢంగా ఉండి పడిపోని రకాలు సాగుకు అనుకూలం. ఆయా ప్రాంతానికి అనువైన ఏ రకమైన ఈ పద్ధతిలో సాగు చేసుకోవచ్చు.
మరి మన పరిస్థితులకు అనుకూలమైన రకాలు ఏంటి సారు?
అవి కూడా చెప్తాను రాములమ్మ. ముందుగా మన ఉత్తర తెలంగాణకి అనువైన దీర్ఘకాలిక రకాలు వచ్చేసి సాంబా మసూరి, సిద్ధి. మధ్యకాలిక రకాలు జగిత్యాల మసూరి, పోలాస ప్రభ, వరంగల్ సాంబా, వరంగల్ సన్నాలు, విజేత, భద్రకాళి వంటి రకాలు ఉన్నాయి. స్వల్పకాలిక రకాలకు వచ్చేస్తే తెలంగాణ సోన, జగిత్యాల వరి 1, కూనారం సన్నాలు 1, కాటన్ దొర సన్నాలు, బతుకమ్మ, జగిత్య సన్నాలు వంటి రకాలు ఉన్నాయి. దక్షిణ తెలంగాణ మండలానికి దీర్ఘకాలిక రకాలైన సాంబా మసూరి, సిద్ధి, మధ్యకాలిక రకాలైన కృష్ణ, జగిత్యాల మసూరి, విజేత, వరంగల్ వరి 1, స్వల్పకాలిక రకాలైన తెలంగాణ సోన, కూనారం 1, బతుకమ్మ, జగిత్యాల వరి 1, కాటన్ దొర సన్నాలు, నెల్లూరు మసూరి విత్తనాలను వేసుకోవాలి. మధ్య తెలంగాణ మండలానికి దీర్ఘకాలిక రకాలైనటువంటి సాంబా మసూరి, సిద్ధి మరియు ఇంద్ర, మధ్యకాలిక రకాలైన వరంగల్ సన్నాలు, వరంగల్ సాంబా, సోమనాథ్, భద్రకాళి, జగిత్యాల మసూరి, విజేత, వరంగల్ వరి 1, స్వల్పకాలిక రకాలైన తెలంగాణ సోన, జగిత్యాల వరి 1, కూనారం సన్నాలు, కాటన్ దొర సన్నాలు విత్తనాలను వేసుకోవాలి.
మరి మండకట్టడం ముందు పద్ధతిలానేనా సారు?
మండకట్టడమా? అది ముందు పద్ధతి కంటే వేరు. విత్తనాలను 24 గంటలు నానబెట్టి, నానిన విత్తనాలను గోనె సంచిలో మండగట్టి దమ్ము చేసిన పొలంలో మొలకెత్తిన విత్తనాన్ని విత్తుకోవాలి. డ్రమ్ సీడర్ ద్వారా విత్తుకున్నప్పుడు విత్తనాలను 12 గంటలు నానబెట్టి, 24 గంటలు మండగట్టి కొద్దిగా ముక్కు పగిలిన గింజలను సీడ్ డ్రిల్ తో వేసి విత్తుకోవాలి.
అంతా బానే ఉంది, కానీ ఏ సమయంలో విత్తుకోవాలి సారు?
దీర్ఘకాలిక రకాలకైతే జూన్ చివరి వరకు, మధ్యకాలిక రకాలకైతే జూలై 15 వరకు, స్వల్పకాలిక రకాలకైతే జూలై 1 వరకు విత్తుకోవచ్చు. కానీ వానాకాలం వర్షాలను సద్వినియోగం చేసుకోవడానికి జూన్ 10 నుంచి జూలై 10 లోపు విత్తుకోవడం మేలు. తెలంగాణ సోన అనే వరి రకాన్ని జూలై 10 తర్వాత మాత్రమే విత్తుకోవాలి. అర్థమవుతుందా మల్లమ్మ?
అర్థమవుతుంది సారు. ఆ సమయంలో మరి మనం ఎంతెంత దూరంలో విత్తుకోవాలి సారు?
విత్తే దూరం అనేది సాలు సాలుకు మధ్య 25 సెంటీమీటర్ల దూరం, మొక్కకు మొక్కకు మధ్య 6 నుంచి 8 సెంటీమీటర్ల దూరం ఉండేలా విత్తుకోవాలి. విత్తనం విత్తుకోవడానికి సీడ్ డ్రిల్ గాని లేదా ఫర్టికమ్ సీడ్ డ్రిల్ ను గాని ఉపయోగించుకోవాలి మల్లమ్మ.
ఇదంతా వేసినాక మరి యూరియా, డిఏపీ వేస్తారు కదా, దానికి ఖర్చులు బాగైతే సార్ బాగేయాలా మరి?
దానికి కూడా నాతో సమాచారం ఉంది మల్లమ్మ. ఎరువుల యాజమాన్యం అని నువ్వు ఎట్లా అని అడుగుతున్నావు గాని, సిఫారసు ప్రకారం 2 బస్తాల యూరియా, 1 బస్తా డిఏపీ, 1/2 బస్తా పొటాష్ ను ఎకరానికి ఎరువులు వేసుకోవాలి. మొత్తం డిఏపీ మరియు సగభాగం పొటాష్ ఆఖరి దుక్కిలో విత్తనం వేసుకునేటప్పుడు వేసుకోవాలి. నత్రజని ఎరువులను 3 సమభాగాలుగా చేసి విత్తన 10 నుంచి 20 రోజులకు పిలక దశ మరియు అంకుర దశలో వేసుకోవాలి.
సారు మరి గదేదో జింకు లోపం, ఇనుము లోపం అంటారుగా, అది కూడా వస్తాయా ఇందులో బాగా?
వస్తాయి మల్లమ్మ. ఈ పద్ధతిలో ఇనుముధాతు లోపం వస్తుంది. దీనికి 1 లీటర్ నీటికి 5 గ్రాముల అన్నబేది మరియు 1 గ్రాము నిమ్మ ఉప్పు కలిపి అవసరాన్ని బట్టి 2 నుంచి 3 సార్లు పిచికారీ చేసుకోవాలి.
ఆ ఇనుముధాతు లోపం అంటే ఎట్లుంటాయి సారు? లక్షణాలు ఎట్లుంటాయి మరి?
లక్షణాలకు వచ్చేస్తే ఆకులు తెల్లగా పాలిపోయి పంట ఎదుగుదల సరిగ్గా ఉండదు మల్లమ్మ.
మనకిండ్ల మరి ఇక గడ్డ ఎక్కువ వస్తుందా, ఖర్చు ఎక్కువ అవుతుందా, కలుపు ఏమేమి వస్తుంది?
కలుపు యాజమాన్యం దీనిలో నేరుగా విత్తిన వరిలో పంట విత్తిన 1 రోజుల వరకు కలుపు లేకుండా జాగ్రత్త వహించాలి. లేనట్లయితే పంట దిగుబడులు గణనీయంగా తగ్గిపోతాయి. కలుపు నివారణ ఎకరానికి 1 లీటర్ పెండిమితాలిన్, ఇది మార్కెట్ లో మనకు స్టాంప్ రూపంలో దొరుకుతుంది, లేదా 700 ml పెండిమితాలిన్ ఎక్స్ట్రా కలుపు మందులను 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన 48 గంటల లోపు తేమ ఉన్నప్పుడు పిచికారీ చేయాలి. పొడి దిక్కులో విత్తనాలు వేసినప్పుడు వర్షం పడిన వెంటనే సరైన అదునులో పై కలుపు మందులను వాడుకోవాలి. ఇసుక మరియు ఎరువులతో కలిపి కలుపు మందులను చల్లకూడదు. విత్తిన 15 నుంచి 20 రోజులకు కలుపు ఉధృతిని బట్టి బిస్పైరిబైక్ సోడియం, అంటే ఇది మార్కెట్ లో మనకు అడోరా రూపంలో దొరుకుతుంది, దీనిని 10 నుంచి 120 ml లేదా ఫినాక్సులం లేదా సైహలోఫా బ్యూటైల్, ఇది మనకు మార్కెట్ లో క్లించర్ రూపంలో దొరుకుతుంది. దీనిని కలిపి ఉన్న మందులను ఎకరానికి 800 ml ను పిచికారీ చేసుకోవాలి. వరుసలలో విత్తిన వరి పంటను అంతర కృషి చేసి యంత్రాలను వాడి కూడా కలుపు మందులను సమర్థవంతంగా నివారించుకోవచ్చు.
సారు ఇదంతా బాగానే ఉంది, కలుపు ఇదంతా బాగానే ఉంది, కానీ మనకి పురుగులు ఏమొస్తాయి సారు మరి?
అది సాంప్రదాయ నాటు పద్ధతిలోగానే చీడపీడల నివారకు సిఫార్సు చేసిన యాజమాన్య పద్ధతులు మాత్రం తప్పక పాటించాలి.
సారు మరి తెగుళ్ళు ఏమొస్తాయి సారు ఇందులో?
తెగుళ్ల ముచ్చటకొస్తే అగ్గి తెగులు, మానిపండు తెగులు, పాము పొండ తెగులు, బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు వస్తాయి.
ఇంకా మనం దీనికి నీరు ఎప్పుడెప్పుడు పెట్టాలి సారు?
నీటి యాజమాన్యానికి వచ్చేస్తే తొలకరి వర్షాలకు విత్తుకుంటే ఆపై జూన్, జూలై, ఆగస్టు మాసాలలో కురిసే వర్షాలకు పంటకు సరిపోతాయి. ఒకవేళ 10 నుంచి 15 రోజులు వర్షాలు పడనప్పుడు నేల స్వభావం, పంట దశను బట్టి నీటి తడులు ఇవ్వాలి. పూత దశ నుంచి గింజ గట్టిపడే దశ వరకు 1 అంగుళం మేరకు నీరు నిల్వ ఉంచుకోవాలి. వరి కోతకు 1 వారం రోజుల ముందుగా నీరు పెట్టడం ఆపేయాలి.
సారు మరి దీనిలో పురుగులు ఏమేమి వస్తాయి, వాటికి ఎక్కువ ఖర్చు అవుతుందా సారు?
పురుగుల ముచ్చటకొస్తే కాండం తొలచు పురుగు, సుడిదోమ, ఆకుముడత, తామర పురుగు, తెల్లదోమ వంటి పురుగులు వస్తాయి.
దానికి మనం ఏం యాజమాన్యం చేయాలి సారు?
వాటికి పురుగు మందులైనటువంటి 4-10G, కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 4G, క్లోరిఫైరిఫాస్, పైమెట్రోజిన్, క్వినాల్ఫాస్ వంటి పురుగు మందులను పిచికారీ చేసుకోవాలి. అలాగే తెగులు మందులకు వచ్చేస్తే ట్రైసైక్లోజోల్, ట్రాపికోనజోల్, హెక్సాకోనజోల్, గ్లైక్సిన్ మ్యాక్ వంటి తెగులు మందులను పిచికారీ చేసుకోవాలి.
ఈ పద్ధతిలో మనకు మరి ఏమేం ప్రయోజనాలు ఉన్నాయి సార్?
ఈ పద్ధతిలో ప్రధాన ప్రయోజనాలకు వచ్చేస్తే వానాకాలం వర్షాలను సద్వినియోగం చేసుకోవచ్చు, కూలీల సమస్యను అధిగమించుకోవచ్చు, సరైన సమయంలో పంటను విత్తుకోవచ్చు, వాడే విత్తనంలో 10 కేజీల వరకు ఆదా అవుతుంది, నాటు వేసే కూలీల ఖర్చులో కూడా ఆదా అవుతుంది, 25 నుంచి 30% వరకు నీటి ఆదా చేసుకోవచ్చు, 10 రోజుల ముందుగా పంట చేతికి రావడం, 2వ పంటను సకాలంలో తక్కువ ఖర్చుతో విత్తుకోవచ్చు.
సారు మరి మనం ఈ పంట వేస్తే ఆదాయం మంచి వస్తుందా సారు?
ఆదాయం బాగానే వస్తుంది మల్లమ్మ. విత్తన మోతాదులో ఎకరాకు 10 కేజీలు ఆదా అవుతుంది. అలాగే నారుమడి యాజమాన్యానికి కూడా అయ్యే ఖర్చులు 800 రూపాయలు, ప్రధాన మడి తయారీలో ఖర్చులు 2000 రూపాయలు, అలాగే నాటు కూలీల ఖర్చు 4000 రూపాయల దాకా ఆదా అవుతుంది. ఈ విధంగా వరిని దమ్ము చేయకుండా నేరుగా విత్తుకోవడం ద్వారా ఎకరానికి సుమారు 7000 రూపాయల వరకు ఆదా చేసుకోవచ్చు.
సారు మరి మన దిగుబడి సంగతి ఏంటి సారు?
దిగుబడి ముచ్చటకొస్తే సరైన యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే మల్లమ్మ, ఈ పద్ధతిలో ఎకరానికి 35 నుంచి 50 బస్తాల వరకు దిగుబడి సాధించుకోవచ్చు. మన రాష్ట్రంలో ఖమ్మం జిల్లాలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు నాగార్జున సాగర్ ఎడమ కాల్వ కింద గత 3 నుంచి 4 సంవత్సరాలుగా ప్రదర్శన క్షేత్రాలు రైతుల పొలాల్లో ఏర్పాటు చేసి ఈ పద్ధతిపై అవగాహన కల్పించారు. ఫలితంగా నేడు ఖమ్మం జిల్లాలలో సుమారుగా 10,000 ఎకరాలలో దమ్ము చేయకుండా నేరుగా వరి విత్తుకునే పద్ధతిని రైతులు పాటిస్తున్నారు. కాబట్టి రాష్ట్ర రైతాంగం తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాన్నిచ్చే ఈ పద్ధతిని పాటించి అధిక దిగుబడులు పొందగలరని ఆశిస్తున్నాం.
ఇంతటితో దమ్ము చేయకుండా నేరుగా విత్తి వరి సాగు లాభాలు గురించి విన్నారు కదా. ఓ తెలంగాణ రైతన్న, దమ్ము చేయకుండా వరిని నేరుగా విత్తుకోండి, నికర ఆదాయాన్ని పొందండి. ఇప్పటి వరకు దమ్ము చేయకుండా నేరుగా విత్తే వరి సాగు లాభాలు మరియు యాజమాన్యం తెలుసుకున్నారు కదా. ఇంతటితో కార్యక్రమం సమాప్తం. వచ్చే వారం ఇంకో అంశంతో మీ ముందుకు వస్తాం. ధన్యవాదములు.
ధన్యవాదములు.
ఈ వారం చేను కబుర్లలో ఒత్తిడిని తగ్గించుకునే విధానాలు అనే అంశం గురించి తెలుసుకుందాం. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మనిషి సాగించే ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు, మారుతున్న కాలానికి అనుగుణంగా మనిషి అన్ని విషయాల్లో వేగం పెంచాడు. వ్యక్తిగత ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో తప్ప అన్నింటిలో దూసుకుపోతున్నారు. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఒత్తిళ్లతో సతమతమవుతున్నారు. ఈ ఒత్తిడే మనిషి పాలిట శాపంగా మారుతుంది. తాజా సర్వేలు 70% ఆరోగ్య సమస్యలు కేవలం ఒత్తిడి వల్లే వస్తున్నాయని తేల్చాయి. ఒత్తిడి మన శరీరం పైన అంతటా ప్రభావం చూపిస్తుంది. శరీరంలోని ప్రతి భాగం దీని ప్రభావం వల్ల అనేక సమస్యలకు లోనవుతుంది. ఒత్తిడి వల్ల కోపం, బాధ లాంటి ప్రతికూల భావోద్వేగాలు పెరిగి ఆందోళన మరియు నిరాశలకు దారితీస్తాయి. శారీరకంగా కూడా ఒత్తిడి ప్రభావం ఉంటుంది. ఆమ్లత్వం మరియు పుండ్లు లాంటి సాధారణ సమస్యల నుంచి గుండె, బీపీ, మధుమేహం, కిడ్నీ సమస్యల దాకా అనేక రకాల జబ్బులను మోసుకొస్తుంది మానసిక ఒత్తిడి. అంతేకాదు, మానసిక ఒత్తిడి పెరిగితే శరీరంలో వ్యాధి నిరోధక శక్తి కూడా తగ్గిపోతుంది. తద్వారా అనేక రకాల ఇన్ఫెక్షన్లకు గురవుతారు. అందుకే మనం ఎక్కువ ఒత్తిడిలో ఉన్నప్పుడు జలుబు, దగ్గు, జ్వరం లాంటివి కనిపిస్తాయి. అందుకే వీటిని మానసిక సమస్యలు అంటారు. ఒత్తిడి వలయం. ఒత్తిడికి కారణమయ్యే పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు ఆ విషయాన్ని ముందుగా మెదడు గ్రహించగానే శరీరంలో అడ్రినాలిన్ హార్మోన్ ఉత్పత్తి పెరుగుతుంది. శరీర భాగాలకు మరింత ఆక్సిజన్ అందజేయడానికి హృదయ స్పందనలు పెరుగుతాయి. తద్వారా బీపీ పెరుగుతుంది, శ్వాస వేగం హెచ్చుతుంది. వీటి ప్రభావం జీవక్షికీయల మీద పడుతుంది. ముఖ్యంగా జీర్ణక్షికీయ ఎక్కువగా ప్రభావితం అవుతుంది. తద్వారా జీర్ణకోశం ఎక్కువ ఆహారాన్ని జీర్ణం చేయడానికి సిద్ధమవుతుంది. కానీ అంత ఆహారం అందుబాటులో ఉండదు, కాబట్టి అసిడిటీ పెరుగుతుంది. అసిడిటీ వల్ల ఉత్పత్తి అయిన విషపూరితాల్ని, టాక్సిన్స్ని తీసేయడానికి విసర్జన వ్యవస్థపై ఎక్కువ పని పడుతుంది. దానివల్ల అది ఒత్తిడికి లోనవుతుంది. దీని ఫలితంగా అంతర్గత వ్యవస్థ అస్తవ్యస్తమై హార్మోన్ల సమతుల్యం దెబ్బతింటుంది. ఇది భావోద్వేగాలు అదుపు తప్పడానికి కారణమవుతుంది. అలా మళ్ళీ పరిస్థితి మొదలికి వస్తుంది. అందుకే ఒకసారి ఒత్తిడి అంటూ మొదలయ్యిందంటే దాన్ని తగ్గించుకునే వరకు ఇలా సమస్య మీద సమస్య వస్తూనే ఉంటుంది. ఒత్తిడి యొక్క లక్షణాలు: కోపం, అసహనం, పగ. కోపం, అసహనం, పగ యొక్క సాధారణ భావన లోతుగా పాతుకుపోయిన అభద్రత, నిరాశతో, అపనమ్మకంతో ప్రతి ఒక్కదాని గురించి భయపడటం, నిద్రపోవడంలో ఇబ్బంది, శక్తి లేకపోవడం, ఆకలి, బరువులో మార్పులు, దీర్ఘకాలిక తీవ్రమైన నొప్పి, జుట్టు రాలడం ఒత్తిడి వలన కలిగే దుష్ప్రభావాలు. ఒత్తిడికి గురయ్యే వారిలో దీర్ఘకాలిక గుండె జబ్బులు ఎక్కువగా వస్తుంటాయన్నది అందరికీ తెలిసిన విషయమే. ఒక్కోసారి ఒత్తిడి గుండెపోటుకు సైతం దారితీస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఒత్తిడి మానసికమైన హంశంగా కనిపించినా దీర్ఘకాలం కొనసాగితే అది స్థూలకాయం, గుండె జబ్బులు, అల్జైమర్స్ వ్యాధులు, డయాబెటీస్, డిప్రెషన్, జీర్ణకోశ సమస్యలు, ఆస్తమా వంటి శారీరకమైన సమస్యలకు దారితీస్తుంది. మరి ఎలా అదుపు చేయాలి? ఒత్తిడిని అదుపులో పెట్టుకోవాలంటే ముందుగా అనుకూల దృక్పథాన్ని అలవర్చుకోవాలి. సమస్యని భూతద్దంలో చూడకూడదు. అన్ని కోణాల నుంచి సమస్యని విశ్లేషిస్తే ఎలా పరిష్కరించుకోవాలో అర్థమవుతుంది. దాన్ని బట్టి సమస్య నుంచి, తద్వారా ఒత్తిడి నుంచి బయటపడటం సులువవుతుంది. ఎంత పెద్ద సమస్యనైనా విడివిడి భాగాలుగా చేసి చూస్తే పరిష్కారం సులభం అవుతుందంటారు సైకాలజిస్టులు. యోగా, మెడిటేషన్ ఇందుకు సహకరిస్తాయి. ప్రాణాయామం మంచి ఫలితాన్ని ఇస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఆరోగ్యకరమైన ఆహారం, మంచి అలవాట్లు పెంచుకోవడం అవసరం. మానసిక ఉల్లాసాన్ని కలిగించే అభిరుచులకు పదును పెట్టడం ద్వారా ఒత్తిడి నుంచి బయటపడవచ్చు. సృజనాత్మకత ఉన్న ఏ పని అయినా ఒత్తిడి నుంచి బయటవేయడానికి సహకరిస్తుంది. ఒత్తిడిని తగ్గించే అనుకూల వలయం. మనసు ప్రశాంతంగా, ఆనందంగా ఉంచుకోవడం అనగా సంగీతం లాంటి హాబీలు, ధ్యానం లాంటి వాటి వల్ల ఒక పాజిటివ్ దృష్టికోణాన్ని ఏర్పరుస్తుంది. ఇది అడ్రినలిన్ మోతాదును సాధారణ స్థాయికి తెస్తుంది. దాంతో గుండె స్పందనలు, బీపీ, శ్వాస అన్నీ సాధారణ స్థితికి వచ్చేస్తాయి. తద్వారా జీవక్షికీయాలు కూడా సరిదిద్దబడతాయి. అసిడిటీ పోతుంది. హార్మోన్లు సమతులం అవుతాయి. భావోద్వేగాలు కూడా అదుపులో ఉంటాయి. ఫలితంగా మనసుపై ఒత్తిడి లేకుండా ప్రశాంతత చేకూరుతుంది. దాంతో ఇతరత్ర శారీరక సమస్యలు కూడా తగ్గిపోతాయి. ఇలా చేసి చూడండి. పండ్లు కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. సమయానికి తినడం, నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి. ఓ ప్రముఖ మనో విశ్లేషకులు చెప్పినట్టు ఏ సమస్య అయినా శాశ్వతంగా ఉండదు. కాబట్టి ఇప్పటి బాధ రేపు ఉండదు. ఎక్కువ కాలం ఉండే మన జీవితాన్ని కష్టమయం చేసుకోవడం ఎందుకు? ఇలాంటి లాజిక్ను సమస్యను స్వీకరించడానికి, ఎదుర్కోవడానికి ఉపయోగపడతాయి. ప్రతిరోజు ధ్యానం చేయడం, వ్యాయామం చేయడం అవసరం. జీవితంలో ఎంత డబ్బు ఉన్నా ఆరోగ్యంగా లేకపోతే అది వృధానే. ఇప్పుడు మనకు డబ్బు సంపాదించడం ఎంత అవసరమో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అంతకంటే ప్రధానం. ఒత్తిడి వల్ల 4 పదవులు దాటగానే సకల ఆరోగ్య సమస్యలు ఆహ్వానం పలుకుతాయి. ఈ దుస్థితి రాకుండా ఉండాలంటే మీ ఆరోగ్యం కోసం కొంత సమయం కేటాయించాల్సిందే. లేదంటే భవిష్యత్తులో మీకోసం రోగాలు సమయం కేటాయిస్తాయి. ఒత్తిడి నిర్వహణ. ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక సమయంలో ఒత్తిడికి లోనవుతూనే ఉంటారు. అది వృత్తిపరంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, లేదా ఏదైనా ఇతర కారణాల వల్ల కావచ్చు. మీకు తెలిసిన మరణానికి 6 ప్రధాన కారణాల్లో ఒత్తిడి 3వది. మరి అలాంటి ఒత్తిడికి కారణాలు ఏంటి, అది ఎలా అధిగమించాలో ఇప్పుడు చూద్దాం. అసలు ఒత్తిడి అంటే ఏమిటి? ఒత్తిడి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగం. ఈ ఒత్తిడి మనం ఏదైనా ఒక పరిస్థితిని అదుపు చేయలేము అనుకున్నప్పుడు మన శరీరంలో జరిగే ఒక జీవశాస్త్ర రెస్పాన్స్. ఈ మార్పులు మనల్ని శారీరకంగా మరియు మానసికంగా ప్రభావితం చేస్తాయి. ఉద్యోగాలు, కుటుంబ సమస్యలు, స్నేహితులు మరియు బంధువులతో వచ్చే గొడవలు, ఆర్థిక ఇబ్బందులు, ఇవన్నీ మనల్ని ఒత్తిడి బారిన పడేలా చేస్తాయి. కొన్నిసార్లు ఒత్తిడి కారణంగా మనం శారీరకంగా మరియు మానసికంగా ఎదగడానికి తోడ్పడినప్పటికీ దీర్ఘకాలిక ఒత్తిడి మన ఆరోగ్యం పైన తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. దీర్ఘకాలిక ఒత్తిడి వల్ల మన ఆరోగ్యానికి జరిగే నష్టాలు. మనం పైన చెప్పుకున్న విధంగా దీర్ఘకాలిక ఒత్తిడి మన ఆరోగ్యం పైన తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. మనకి తలనొప్పిగా ఉండటం, నిద్ర పట్టకపోవడం, గుండె వేగంగా కొట్టుకోవడం, గుండె జబ్బులు, క్యాన్సర్, ఆత్మహత్య చేసుకోవాలి అనిపించడం మొదలైనవి దీర్ఘకాలిక ఒత్తిడికి గురవుతున్నారు అని చెప్పే సంకేతాలు. ఒత్తిడి మీ ఆరోగ్యాన్ని దెబ్బతీయకుండా ఉండాలంటే మనం ఎలాంటి పద్ధతులు పాటించాలో ఇప్పుడు చూద్దాం. ఒత్తిడితో కూడిన ఆలోచనల నుంచి దూరంగా ఉండండి. సానుకూల ఆలోచనలు మీకు సానుకూల జీవితాన్ని ఇస్తాయి అంటారు. కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ధైర్యంగా ఉండండి. ప్రతికూల ఆలోచనలు ప్రతికూల పరిస్థితులలో ఉంటాయి. వాటి గురించి ఆలోచించడం వల్ల మీ హృదయ స్పందన పెరగడం, మీ పల్స్ వేగంగా కొట్టుకోవడం మొదలగునవి జరుగుతాయి. దీని వల్ల వడదెబ్బ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. కాబట్టి మీరు ఎలాంటి పరిస్థితుల్లో అయినా ధైర్యంగా ఉండండి. సమస్య ఎటువంటిది అయినా దానికి పరిష్కారం తప్పక ఉంటుంది అని గ్రహించండి. మీరు రోజులో ఏ ఏ పనులు చేయాలని అనుకుంటున్నారో ఒక షెడ్యూల్ వేసుకోండి. ముందుగా మీరు మీకు అవసరమైన మరియు అనవసరమైన పనులను వేరు చేసుకోండి. తద్వారా ఈ గజిబిజి జీవన శైలి నుంచి మీరు ఏం చేయాలి అనే ఒక క్లారిటీ వస్తుంది. మన మనసు ఎంత క్లారిటీతో ఉంటే మన ఒత్తిడి స్థాయిలు అంత తక్కువగా ఉంటాయి. మీ చుట్టూ ఉన్న పరిస్థితులను ఆహ్లాదకరంగా చేసుకోండి. మీ ఇల్లు, మీరు పనిచేసే కార్యాలయం గజిబిజిగా లేదా మురికిగా ఉంటే అది మీ మానసిక స్థితి పైన తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. కాబట్టి వాటిని వీలైనంత చక్కగా అమర్చుకోండి. సంగీతం అనేది మన మానసిక స్థితిని కుదుటపరుస్తుంది. కాబట్టి మీకు ఇష్టమైన సంగీతాన్ని ఎక్కువగా వింటూ ఉండండి. అంతేకాకుండా మీ స్నేహితులతో సరదాగా గడపడం మరియు కొత్త ప్రదేశాలని సందర్శించడం వంటివి తరచుగా చేస్తుండండి. ఇవి మీ జీవితాన్ని చాలా ఆహ్లాదకరంగా మారుస్తాయి. విశ్రాంతి ఎక్కువగా తీసుకోండి. ఒత్తిడితో కూడిన పరిస్థితుల నుండి కోలుకోవడానికి మన శరీరానికి సమయం కావాలి. కాబట్టి తగినంత విశ్రాంతి మరియు నిద్ర పొందండి. మీ అభిరుచులు మరియు ఆసక్తుల కోసం సమయం కేటాయించండి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. యోగా చేయడం, ఆరోగ్యకరమైన మరియు సమతుల్యమైన భోజనం తినడం వంటివి మన శరీరాన్ని మరియు మన మెదడుని చురుకుగా మరియు ఉత్సాహంగా ఉండేలా చేస్తాయి. కాబట్టి పైన చెప్పిన నియమాలను పాటిస్తే ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. ఒత్తిడిని తగ్గించుకోవడం ఎలా లేదా ఒత్తిడిని అధిగమించడం ఎలా? ఒత్తిడి లేదా టెన్షన్, ఇది ప్రతి ఒక్కరు ఎదుర్కొంటున్న సమస్య. ఈ ఒత్తిడి కొన్ని సందర్భాల్లో ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం కూడా చూపుతుంది. ఏదేని సందర్భంలో తీవ్రమైన ఒత్తిడికి లోనైనప్పుడు కొన్ని క్షణాలు లేదా నిమిషాల్లో ఒత్తిడి నుంచి ఉపశమనం పొందాలంటే చిన్నపాటి చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. అవేంటో ఒకసారి తెలుసుకుందాం. చిట్కాలు: ఒత్తిడిగా అనిపించినప్పుడు లేచి నిలబడాలి. తల, వెన్ను, భుజాలను నిటారుగా ఉంచుకొని నిదానంగా దీర్ఘంగా ఊపిరి పీల్చుకోవాలి. ఓ అందమైన దృశ్యం లేదా సాంత్వన కలిగించే చిత్రాన్ని లేదా బొమ్మను కాసేపు అలానే చూడాలి. కిటికీలోంచి బయట ప్రకృతిలోకి చూడటమో, మీకు ఇష్టమైన రంగులో ఉన్న వస్తువుని పరిశీలించడమో చేయవచ్చు. ఏదీ కుదరకపోతే కళ్ళు మూసుకొని ఓ అందమైన ప్రకృతి దృశ్యాన్ని ఊహించుకోండి. ఉద్వేగాన్ని ఎదుర్కొనేందుకు నవ్వును మించిన దివ్య ఔషధం లేదు. నవ్వడం వల్ల మన శరీరంలో ఒత్తిడిని కలిగించే కార్టిసాల్ అనే రసాయనాల ఉత్పత్తి తగ్గి వాటి బదులుగా ఆనందాన్ని రేకెత్తించే ఎండోమార్ఫిన్ అనే రసాయనాలు విడుదలవుతాయి. కాబట్టి మనస్ఫూర్తిగా నవ్వడమో, నవ్వేందుకు ఇష్టమైన కామెడీ సన్నివేశాన్ని చూడడమో చేయవచ్చును. శబ్దమే కాదు, స్పర్శ కూడా ఉద్వేగాన్ని దూరం చేస్తుంది. వచ్చే వారం మరొక అంశంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. ధన్యవాదములు.
గత వారం మొదటి ప్రశ్న:
జూలై మొదటి వారం తర్వాత నార్లు పోయుటకు అనువైన రకం ఏది? ఆప్షన్ ఏ బతుకమ్మ, ఆప్షన్ బి తెలంగాణ సోన.
ఈ ప్రశ్నకు సరి అయిన సమాధానం
ఆప్షన్ బి తెలంగాణ సోన.
గత వారం రెండవ ప్రశ్న:
అటుకులు మరియు మరమరాలు తయారీకి అనువైన రకం ఏది? ఆప్షన్ ఏ కూనారం రైస్, ఆప్షన్ బి వరంగల్ రైస్ 1.
ఈ ప్రశ్నకు సరి అయిన సమాధానం
ఆప్షన్ బి వరంగల్ రైస్ 1.
ఈ రెండు ప్రశ్నలకు సరి అయిన సమాధానం పంపినవారు పెద్ద కొత్తపల్లి నుండి వెన్నెల తేజ, చేతన్ సింహ, నిజామాబాద్ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, తీగలగుట్టపల్లి కరీంనగర్ నుండి కిషోర్, లలిత, రవిత్రేణి, జస్విత, రాంపురం భద్రాద్రి కొత్తగూడెం నుండి కట్ల రాజేశం, సరోజిని, మాయా, రాంపురం భద్రాద్రి కొత్తగూడెం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిణి, సాతాపూర్ నాగర్ కర్నూల్ నుండి లక్ష్మయ్య, బలీశ్వరమ్మ, లుంబిన్ కుమార్, లింగన్వాయి జోగులాంబ గద్వాల్ జిల్లా నుండి మనోహర్, రాణి, శ్రీను, లక్ష్మి, వల్లూరు గ్రామం జోగులాంబ గద్వాల్ జిల్లా నుండి శ్రీనివాసులు, రాణి, యామిని, స్వీటీ, కూనబోయిన పల్లె ఇల్లంతకుంట నుండి టాంగా మల్లయ్య, గౌరవ్వ, చీర్లవంచ రాజన్న సిరిసిల్ల నుండి గంగు, హనుమన్లు, లక్ష్మి, ఇల్లంతకుంట రాజన్న సిరిసిల్ల నుండి గంగు, మహేందర్, నాగలక్ష్మి, బండ్లగూడ నాగోల్ హైదరాబాద్ నుండి జీఎంవి రత్నాజీ బాబు. కేవలం మొదటి ప్రశ్నకు మాత్రమే సరి అయిన సమాధానం పంపినవారు కిషన్నగర్ కరీంనగర్ నుండి జంగిలి చంద్రయ్య, శ్రీచరణ్, అంజలి. కేవలం రెండవ ప్రశ్నకు మాత్రమే సరి అయిన సమాధానం పంపినవారు భరత్నగర్ సిద్దిపేట నుండి ఎన్ పార్థసారథి.
మొదటి ప్రశ్న: సన్నగింజ రకాలకు విత్తన మోతాదు ఎకరానికి ఎంత? ఆప్షన్ ఏ 4 కేజీలు, ఆప్షన్ బి 4 నుంచి 5 కేజీలు.
ప్రశ్న మరోసారి:
సన్నగింజ రకాలకు విత్తన మోతాదు ఎకరానికి ఎంత? ఆప్షన్ ఏ 4 కేజీలు, ఆప్షన్ బి 4 నుంచి 5 కేజీలు. రెండవ ప్రశ్న: దమ్ము చేయకుండా నేరుగా విత్తే వరి సాగులో ఉపయోగించే పరికరం ఏది? ఆప్షన్ ఏ నాగలి, ఆప్షన్ బి డ్రమ్ సీడర్.
ప్రశ్న మరోసారి:
దమ్ము చేయకుండా నేరుగా విత్తే వరి సాగులో ఉపయోగించే పరికరం ఏది? ఆప్షన్ ఏ నాగలి, ఆప్షన్ బి డ్రమ్ సీడర్.
చేనుకబుర్లు శ్రోతలు, ఒక నెంబర్ నుండి 2 పేర్లు మాత్రమే ఎస్ఎంఎస్ చేయవలసిందిగా కోరుతున్నాము. గత వారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సరి అయిన సమాధానం ఏ అయితే 1A అని, బి అయితే 1B అని, అలాగే రెండవ ప్రశ్నకు సరి అయిన సమాధానం ఏ అయితే 2A అని, బి అయితే 2B అని మీ పేరు ఊరు టైప్ చేసి 9154921220 నెంబరు మరోసారి 9154921220 నెంబర్కి ఎస్ఎంఎస్ చేయండి. మీరందరూ వచ్చేవారం చేనుకబుర్లు కార్యక్రమంలో విజేతలుగా ఉంటారని ఆశిస్తూ
PJTSAU అగ్రికల్చరల్ వీడియోస్. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి ఆధునిక వ్యవసాయ సాంకేతిక సలహాలు, పంటల సాంకేతిక పరిజ్ఞానం, సమగ్ర సస్యరక్షణ, రైతు ఆదాయ రెట్టింపు మార్గాలు, పంట ఉత్పత్తులకు విలువలు జోడించడం, వ్యవసాయ యాంత్రీకరణ, రైతుల విజయ గాథలు, రైతు స్థాయిలో నూతన ఆవిష్కరణలకు సంబంధించిన ప్రామాణిక వీడియోలను PJTSAU అగ్రికల్చరల్ వీడియోస్ ద్వారా ఉచితంగా వీక్షించవచ్చును. దీనికోసం రైతులు వారి స్మార్ట్ఫోన్లలో యూట్యూబ్ ఛానల్ను ఓపెన్ చేసి PJTSAU స్పేస్ అగ్రికల్చరల్ స్పేస్ వీడియోస్ అని టైప్ చేసి దాని తరువాత వీడియోస్ మీద క్లిక్ చేసి ఆ తరువాత ప్రతి రైతు సబ్స్క్రిప్షన్ అనే ఐకాన్ మీద క్లిక్ చేసిన ఎడల ఇందులో సభ్యులుగా నమోదవుతారు. దాని పక్కనే ఉన్న గంట ఆకారంలోని ఐకాన్ మీద నొక్కిన ఎడల ఛానల్లో కొత్త ప్రోగ్రాం పెట్టిన ప్రతిసారీ మీ మొబైల్కు నోటిఫికేషన్ వస్తుంది. కావున రైతు సోదరులు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు మరియు విద్యార్థులు ఈ యూట్యూబ్ ఛానల్లో సభ్యులుగా నమోదు కావాలని, తద్వారా వ్యవసాయంలో అధిక నికర ఆదాయం పొందగలరని ఆశిస్తున్నాము.
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.